బతికాను రా బాబోయ్ అని ద్వారకా తిరుమల నడవడానికి వెళ్ళేవాడు దారి పొడుగుతో చూడండి తక్కాను. ఈ క్లబ్ షోడా తాగితే ఎంత హాయిగా ఉంటుందో ఎండలో నడిచినప్పుడు కష్టంత. ఈ షోడా తాగితే ప్రాణం తేరుకుంటుంది, అలా తేరుకుని వెడతాడు బాబు. ఇక్కడ ఇవ్వంగా మనం నాస్తికులమై ఇవ్వకపోతే ఏమవుతుంది, గిలగిలగిల కొట్టేసుకుంటాడు బాబు. ఆ ఆత్మ దరిద్రుని కన్నాను వీడు కమ్యూనిస్ట్ పార్టీలో చేరి దేవుడు లేడు దెయ్యం లేడంటూ నీళ్ళు ఇవ్వడో తిలోదకాలు ఇవ్వడో నేను చచ్చిపోతున్నాను, నా పాపం వల్ల ఈ పెంట విధవని కన్నాను, ఈ పెంట విధవ రాముడు లేడు రామాయణం లేడు రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడంటాడు, ఇలాంటి దరిద్రుని ఎందుకు కన్నానా అని ఈ కన్నవాడి తల్లిదండ్రులు ఏడుస్తారట. తల్లిదండ్రులకి శాపం పాపాత్మలు వాళ్ళు ఆ నల్లకళ్ళదోడు వాడు, వాడి పక్కనుండే కొన్ని పార్టీలు వాళ్ళు, వీళ్ళంతా ఆ పాపాత్ముల యొక్క సంతానం అవడం వల్ల ఏడుస్తారట. వీడి పిల్లలు ఎవరుగా ఇక వీడి పాప పీనుగా, వీడు ఎలాగో దేవుణ్ణి నమ్మరా అందుకని ఇప్పుడు వీడు తస్తారు రేపొద్దిన, ఇంకా వీడి పిల్లలు ఇవి కూడా ఎవరు, ఇంకా వీడిని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ గ్రైండర్లో వేసి రోకళ్ళతోటి మోకాళ్ళ మీద కొడతారు. చికెన్ గుంజ అంటే అదే, అప్పుడు అసలు చికెన్ గుంజ అది. రోజు ఇక్కడ కూర్చొని చికెన్ పిక్కు తినడం కాదు వీడు, ఏడాది పాటు తిండి మానేసి ఏడాదికి సరిపడా మింగేసి అలాంటి విధవల్ని మోకాళ్ళ మీద బాధేస్తారు రోకళ్ళతోటి. నేను భూలోకంలో ఉండగా దేవుడు లేడు దెయ్యం లేడని ఎందుకన్నా నా పిండ ప్రధానాలు ఎందుకు చేయలేదా అని అప్పుడు ఏడుస్తాడు. ఏడిస్తే ఇప్పుడు వీడి పిల్లలకి తెలియదు అయ్యా అనుభవించక తప్పదు ఇవన్నీ, ఈ క్యాసెట్లు ఆ విధవలకు వినిపిస్తే ఏమైనా బాగుపడతారేమో. అయినా వాడని తేలిక బాగుపడతాడా, వాడు నన్ను ఎదురు తిడతాడు, తిట్టినా పర్వాలేదు, వాడు బాగుపడడం కోసం వాళ్ళ కోసమే చెబుతాం మేము, మాకెందుకు భయం, మేమేమన్నా భయపడేవాళ్ళమా, మా దగ్గరకు వస్తే ఎదురుకుంటా ఏమన్నా అనగలరా వాడు వాడు మా. అందుకని చెబుతున్నాను లోకశ్రేయస్సు కోరేవాడు ధైర్యంగానే ఉంటాడట. కొంతమంది అయినా ధైర్యంగా లేకపోతే మన ధర్మం ఎలా నిలబడుతుందండి, అందరూ పిరికాళ్ళకి వచ్చుంటే. సరే ఇప్పుడు పాపం ఈ నీళ్లు తాగి వాడు వెడతాడు. ఇంకా భోజనం, బ్రేక్ఫాస్ట్ అయింది మంచినీళ్ళు అయ్యాయి, మళ్ళీ భోజనం టైంకి నీళ్లు కావాలిగా. పిండ ప్రదానము చేస్తారుగా మన వాళ్ళు, మూడు పిండాలు పెట్టి ఈ మూడు పిండాలే మూడు పొట్ల భోజనం అంట. ఆ పిండం మీద మళ్ళీ నువ్వులు నీళ్ళలో పోయిస్తారు చూడండి మీరు ఎప్పుడన్నా బొట్టన మీద పెట్టించి, ఈ నీళ్లే మళ్ళీ వాడికి దాహం. నువ్వులు పడకపోతే ఏమిటి అంటే, నువ్వులు పడకపోతే యమకింకరులు ఈ ఆహారం వాడికి ఇవ్వలేరు. మనం పిండం అనుకుంటున్నాం ఇది పిండం కాదు, పిండం అనే వంకతో ఒక అద్భుతమైన ఆహారం, అది ఒక మందుట వాడికి, బలవర్ధకమైన ఆహారం అవుతుందిట. మళ్ళీ యమకింకరులు అందుకుని వాడికి పెడతారు. అప్పుడు వాడు మళ్ళీ కొడుకుల్ని దీవిస్తాడు అనమాట, ఇక్కడున్న కొడుకులను బంధువులనో, ఒరే మీరు అదృష్టవంతులరా మీ నాన్నను ఆనంద పెడుతున్నారు అని ఆనంద పడిపోయి వెళ్ళిపోతాడట. ఇంకా పుణ్యం ఎక్కువ చేశాడు అనుకోండి, అప్పుడు ఎలాగో ఈ పిండాలు అవి స్వర్గానికి చేరతాయి. ఇప్పుడు పాపాత్ములకైతే ఇప్పుడు చెప్పేది, అదే పుణ్యాత్ములకైతే ఈ నరకానికి వెళ్ళరు. కానీ నరకానికి వెళ్ళకపోయినా మార్గం ఉంటుందిగా, నరక మార్గం గుండా వెళ్లకుండా యమకింకరులు వీళ్ళని దివ్య విమానాలు ఎక్కించి బైపాస్లో పట్టుకుపోతారు. అందుకే పుణ్యాలు చెయ్యాలి. ఎవరు బైపాస్లో పెడతారు, పాపాత్ములు నరకానికి చావు దెబ్బలు తింటూ పెడతారు, పిల్లలు పిండ ప్రదానం చేస్తే దాహం తీరి ఆకలి తీరి పెడతారు, అది వేరే విషయం. అసలు నరకానికి వెళ్ళక్కర్లేదుగా, నరక మార్గం గుండా వెళ్ళక్కర్లేదుగా ఎవరు అంటే, విమానై సోజ్వలైర్యాంతి భూమి దాన ప్రదాహ నరాగా. భూదానం చేసిన పుణ్యాత్ములు ఉంటారుగా, అలాంటి వాళ్ళు ఒక దివ్య విమానం ఎక్కి ఈ నరకం పైన నుంచి వెళ్ళిపోతారు. కింద నుంచి వెళితే యాతన, పైన నుంచి వెళ్ళిపోతారు. అది బైపాస్ అన్నమాట స్వర్గానికి. ఇంకా అప్పుడు ఆ బైపాస్లో ఏ హాస్పిటల్ కూడా తగలదు మనకి, హాస్పిటల్ అక్కర్లా. దేవతల హాస్పిటాలిటీ తప్ప హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. హాయిగా సుఖంగా అమ్మాయ నేను భూదానం చేయటం వల్ల ఇంత లాభం ఉందా అనుకుంటూ పైనుంచి సుఖంగా పెడతారట. ఆ వెళ్ళేటప్పుడు కరెంటు కట్ చేసినా సరే చల్లగాలి తగిలేలాగా కొంతమంది దేవదూతలు దేవదూతికులు అలా విసినికర్రలు వింజామరులతో విసురుతారు. అక్కడ కాళ్ళకి దోమలు కొట్టవు, ఓడోమాస్ రాసుకోకర్లా, అక్కడ అదేంటిది అది వెలిగించక్కర్లా, మస్కిటో కాయిల్ వెలిగించక్కర్లా, సుఖంగా వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట విమానం, దివ్య విమానంలో వెళ్ళిపోతాడు. అంచేత ఇవన్నీ కేవలం గయలోనే పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు వస్తాయి. గయలో అంత శక్తి ఉంది. నాయనా, నువ్వు గయలో ఈ పురాణాలు వేదాలు నమ్మి పురాణములు విని వచ్చి ఈ హోమాలతో పిండ ప్రదానాలతో కార్యక్రమాలు చేస్తున్నావు. ఇవి నువ్వు ఎలా చేయగలిగావు? ఓ రైభ్య మహర్షి పద్మాకర్ గారి పురాణం విన్నావు. ఆ రోజుల్లో కూడా ఓ పద్మాకర్ గారు ఉన్నారు. ఆయన పురాణం చెప్పాడు, ఈయన విన్నాడు. ఆయన వేదంలో ఉన్న రహస్యం చెప్పాడు, ఈయన విన్నాడు. వినడం కదా, నమ్మాడు. నమ్మి ఏం చేశాడు? గయ వచ్చాడు. ఇక్కడ సుస్పష్టంగా ఒకటి త్రీణాసి మంత్ర వ్రజ జప్య హోమై. మంత్ర వ్రజ అంటే మంత్ర సమూహములతో, తర్వాత వ్రతాలతో, జపాలతో, హోమములతో, గయాం సమాసాద్య తథాన్నపిండై, గయకి వచ్చి ఈ అన్నపిండాదులతో అంటే పిండ ప్రధానాదులతో ఎవరిని ఆనంద పెడుతున్నావు అంటే పితృంశ్చ, పితృదేవతల్ని ఆనంద పెడుతున్నావు. ఆ రకంగా నీకు పాపములన్నీ పోయాయి. నీకు అందుకని నేను దర్శనమిచ్చా. నేను శాస్త్ర ప్రమాణాలతో గయలో పిండ ప్రదానం చేసేవాడికి కనపడతాను. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నాను విను. ఓ రైభ్యుడా, ఒకనొక పాతకాలపు కథ. చనక సనందనాదులకు అన్ని కథలు తెలుసు కాబట్టి చెబుతున్నారు. పూర్వం విశాల అని ఒక నగరం ఉన్నది. ఆ విశాల నగరంలో ఒక జ్యోతిర్లింగం తెలుసు. ఇప్పుడు మీకు కృష్ణే సెంచ విశాలకే. విశాల నగరములో కృష్ణేశ్వరుడు అనే పేరుతో ఒక లింగం ఉన్నాడు. సౌరాష్ట్రే సామనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాం తు విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. సౌరాష్ట్రంలో సోమనాథలింగం, ఇప్పుడు గుజరాత్లో ఉంది కదా అది. శ్రీశైలంలో మల్లికార్జున లింగం, ఉజ్జయినిలో మహాకాళేశ్వర లింగం, ఓంకారేశ్వరుడు అమరేశ్వరుడు అని పిలువబడతాడు, అది ఓంకార క్షేత్రం, అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. ప్రజ్వల్యాం వైద్యనాథం చెప్పార్లే వైద్యనాథ్, డాకిన్యాం భీమశంకరం, డాకినీలో భీమశంకరుడు, సేతుబంధేతు రామేశ్వరం, అదే రామేశ్వరం, నాగేశం దారుకావని. ఈసారి రేపు జూలైలో కానీ లేక అక్టోబర్లో కానీ అక్కడ భాగవత సప్తాహం చేస్తాం. రెండు జ్యోతిర్లింగాలు చూడొచ్చు అక్కడ, అద్భుతం, పంచద్వారకలు. అదిగో అక్కడ దారుకావనంలో నాగేశ్వరలింగం ఉన్నది. వారాణస్యాంతు విశ్వేశం, వారణాసిలో విశ్వేశ్వరుడు. త్ర్యంబకం గౌతమీ తటి నాసికా త్ర్యంబకేశ్వరుడు. హిమాలయేతు కేదారం, హిమాలయ పర్వతాలలో కేదారం ఉంది కదా, అక్కడ కేదారేశ్వరుడు. కృష్ణేశంచ విశాలకి, విశాల దేశం, అది ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంది, అక్కడ కృష్ణేశ్వరుడు ఉన్నాడు. ఏతాని జ్యోతిర్లింగాని, ఇవి జ్యోతిర్లింగాలు. సాయం ప్రాతఃపఠే నరః, ఏ నరుడు సాయంకాలం ఉదయం వీటిని తలుచుకుంటాడో చదువుతాడో ఇవాడికి ఏడు జన్మల పాపం పోతుందిట స్మరణ మాత్రం చేతని, అంత గొప్పవి లింగాలు. ఆ విశాల దేశంలో జరిగిన కథ చెబుతున్నాను విను. ఇప్పుడు చెప్పే కథ భూదేవికి ఎలాగో విష్ణుమూర్తి వరాహ అవతారంలో చెబుతున్నాడు. ఈ పురాణానికి వరాహ పురాణం అని ఎందుకు పేరు అంటే, స్వామి వరాహ అవతారం ఎత్తి భూమిని ఉద్ధరించి ఏడు కొండల మీద కొలువుండి అక్కడ భూదేవికి కథ చెబుతున్నాడు గనక వరాహ పురాణం. అందులో మళ్ళీ ఉపకథ ఏమిటి అంటే సనత్కుమారుడు రైభ్యుడికి చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు. ఓ మహర్షి విను, పూర్వం అటువంటి విశాల దేశంలో విశాలుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆయన పరమ పుణ్యాత్ముడు, అంతటి ధైర్యవంతుడు జ్ఞాని మరొకడు లేడు. అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, ఏం లాభం? ఆయనకి సంతానం లేకుండా పోయింది. ఒకనాడు ఆయన కొంతమంది బ్రాహ్మణోత్తముల్ని పిలిపించాడు, తాంబూలమిచ్చాడు, ప్రేమగా వాళ్ళని గారవించాడు. ఆపై అడిగాడు, అయ్యా నాకు పిల్లలు లేక నానా బాధ పడిపోతున్నానండి, నాకు పిల్లలు ఎలా పుడతారో చెప్పండి అన్నాడు. వెంటనే వాళ్ళన్నారు, శత్రువుల్ని కూడా సహించగలవు, జయించగలవు, మహాత్ముడివి, అటువంటి నీకు పిల్లలు లేకపోవడానికి ఒక కారణం ఉన్నది, నువ్వు నీ పూర్వజన్మల్లో పితృ కార్యక్రమాలు విసర్జించావు, పిండ ప్రదానాలు మానేశావు, నాస్తికవాదం కలిగిన కొంతమంది నీచులతో స్నేహం చేశావు, వాళ్ళందరితో కలిసి దేవుడు లేడు, దెయ్యం లేడు, పిండ ప్రదానాలు లేవు, గండ ప్రదానాలు లేవు, గయా లేదు, శ్రాద్ధం లేదు, అంతా నా శ్రాద్ధం అని తిట్టావు. ఆ పూర్వజన్మలో చేసిన మహాపాపంతో పితృదేవతలు ఆగ్రహించారు, వాళ్ళు నీకు వంశం ఉండకుండా ఉండుగాక వచ్చే జన్మ నుంచి అన్నారు. ఆ శాపమే నీకు ఈనాడు పాపమై పిల్లలు లేకుండా చేసింది, కాబట్టి రాజా ఈ జన్మలో ఆ పాపం పోవాలి, వంశాభివృద్ధి జరగాలి. అంటే నేను చెప్పిన మాట విను, రాజన్ పితృన్ తర్పయ పుత్రహేతో గత్వా గయాం అన్నదానైరనేకైః ధ్రువం సుతస్తే భవితాన్ రూపేశ సుసంప్రదాత సకలక్షితీశః ఆగా. మహారాజా గయకి వెళ్ళు, అక్కడ అన్నదానాలు చెయ్యి, పితృదేవతల్ని పూజించు, వాళ్ళని పిండ ప్రదానాలతో ఆనందపెట్టు, అక్కడ పురాణ కథలు విను, నీకు తప్పక కుమారుడు పుడతాడు, గొప్పవాడవుతాడు, భూమికి తానొక్కడే మహారాజు అవుతాడు. అంటే భూమండలంలో అతన్ని మించిన గొప్ప రాజు ఉండడు, అంతా అతనికి సామంతరాజులే అవుతారు. ఏకఛత్రాధిపత్యంగా అఖండ భూమండలం ఏలగలుగుతాడు ఆయన అనగానే సంతోషపడ్డాడు. అయితే ఒకటి, అక్కడికి వెళ్ళాక గయా మహిమ వినాలి, పిండం పెట్టాం వచ్చామంటే కాదు. కాబట్టి నీతో ఒక పౌరాణికుణ్ణి పట్టుకెళ్ళు, ఆయన ద్వారా శ్రద్ధాశక్తులతో గయా మహిమ విను. చాలామంది చేసే పొరపాటు అదే, పురాణాలు వినకుండా అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రాలు చూసామంటే చూసే వస్తున్నారు, అందుకే వాళ్ళకి పూర్తిగా పుణ్యం రావటంలా. ఇప్పుడు అర్థమైందా? భాగవత సప్తాహాలు చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలో? వారణాసి పెడితే ఒంటరిగా వెళ్ళడం కాకుండా మహానుభావులైన పండితులతో ఎందుకు వెళ్ళాలో? వాళ్ళతో పెడితే ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందని భయం మనకి. కానీ అక్కడ ఆ స్థలాల మహిమ వినాలి, గురువులతో వెళ్ళాలి, వాళ్ళతో పెడితే ఏం చేయాలో చెబుతారు, అది రహస్యం. ఓపిక లేకపోయినా ఇలాంటి పుణ్యాత్ములు విడిగా వచ్చిన ఒక్కరోజైనా ఎందుకు పురాణం వింటున్నారంటే నానా యాతన పడి పాపం కష్టాలున్నాయి, వాళ్ళకి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, అయినా పరిగెత్తుకుందుకు వస్తున్నారంటే ఇహం పరం వాళ్ళకి తెలుసు, 2 జన్మలు ఉన్నాయి, ఈ శరీరంతో కాదు పరం కూడా కావాలని ఒక విశ్వాసం, నమ్ముతారు వాళ్ళు. భగవంతుడు వాళ్ళని పరీక్షించినా ఎప్పుడో ఒకప్పుడు ఉత్తమగతి ఇస్తాడు, తప్పదు, వాళ్ళందరికీ కష్టాలు తొలగిస్తాడు. అదనమాట ధనం లేకపోయినా కష్టపడుతూ ఉంటే ధనం ఉన్నవాళ్ళకి కక్కుర్తేటండి, కుటుంబం ఉంటుంది, ఏవో ఆదాయం తక్కువగా ఉంటుంది, రాలేని వాళ్ళు కూడా వెళ్ళాలని కోరుకుంటారు. అక్కడ కాకపోతే కనీసం ఎక్కడైనా వింటున్నారు, అందుకే పాపం వాళ్ళు. కొందరికి అన్నీ ఉన్న ఏర్పాట్లు అయినా వెళ్ళరు వాళ్ళు, వాళ్ళ కర్మయోగం అది. ఈ మహానుభావుడు అలా విన్నాడు, పనికట్టుకుని ఈ రాజుగారు బయలుదేరాడు. విశాల నగర దేశాధీశ్వరుడు గయ్యకి, ఓ రైభ్య మహర్షి జాగ్రత్తగా వింటున్నావా అంటూ సనత్ కుమారుడు, ఇదంతా సనత్ కుమారుడు రైభ్యుడికి చెబుతున్నాడు, భూదేవికి విష్ణుమూర్తి వరాహమూర్తి చెబుతున్నాడు. మఖానక్షత్రం ఉన్న రోజున భక్తితో పితృదేవతలకి ఆ తీర్థంలో తర్పణ చేశాడు. పిండ ప్రదానం విధినా ప్రయత్నాత్ దదద్వియత్యుత్తమమూర్తయస్తాన్ పశ్యన్ సపుంసకసిత పీత కృష్ణాన్ వవాచ రాజా కిమిదం భవద్భిః ఉపేక్షతే శంసత సర్వమేవ కౌతూహలం మే మనసి ప్రవృత్తం. ఇలా శాస్త్రములలో చెప్పిన ప్రకారంగా పిండ ప్రదానం చేశాడు. ఇలా పిండ ప్రదానం చేశాడు, ఆకాశంలో ముగ్గురిని చూశాడు. ఆ ముగ్గురు ఎలా ఉన్నారట, సీత ఒకడు తెల్లగా ఉన్నాడు, రెండోవాడు పీత పసుపు రంగులో, మూడోవాడు కృష్ణ నల్ల రంగులో. ఆకాశంలో ముగ్గురు పురుషులు కనపడ్డారట ఈయనకి పిండ ప్రదానం చేశాక. ఒకడు తెల్ల రంగులో, ఒకడు పసుపు రంగులో, ఒకడు నల్ల రంగులో కనపడ్డారు. అలా నిలబడి రాజుగారికే చూస్తున్నారు, మాట్లాడరు. రాజుగారు తెల్లబోయాడు, మహాత్ములరా మిమ్మల్ని చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది, కుతూహలం వస్తోంది, మీరెవరో ఏమిటో తెలుసుకోవాలనిపిస్తున్నది, మాట్లాడరేం, మీరెవరు ఏమిటి, దయతో నాకు చెప్పండి అనగానే, ఏం చెప్పమంటావు నాయన, మేము నీ వంశస్థులం. అయ్యా నా వంశస్థులా, ఇప్పుడు ఇంకా నాకు కంగారుగా ఉంది, చెప్పండి అన్నాడు. అయితే చెబుతున్నావు విను, అందులో తెల్లయ్యని చెప్పాడు, అహం సితస్తే జనకోస్మి తాత నామ్నా చ వృత్తే నచ కర్మణా చ అయం చ మే జనకో రక్తవర్ణో నృశంసకృద్ బ్రహ్మకా పాపకారి. నాయన నేను తెల్లగా ఉన్నాను, నేను నీకు మా పూర్వజన్మ రహస్యం చెబుతున్నా విను. నా పేరు కూడా తెల్లగా ఉండడం వల్ల సితుడు అని పేరు పెట్టారు. సితుడు అంటే తెల్లని వాడని. నేనెవరినో కాదు, ఇప్పుడు నీకు బాడీ ఇచ్చిన నీ డాడీని అన్నాడు. డాడీ అన్నాడు. నేను నువ్వులా ఉన్నావేమిటంటే, అంతేనాయనా, నేను తెల్లగా ఉన్నా, కాళ్ళు తెలుపు, ముఖం తెలుపు, శరీరం అంతా తెలుపు, నేను తెల్లని వాడిని. ఇంకా ఈ పసుపు రంగులో ఉన్నాడు, కాళ్ళు మాత్రం ఎర్రగా ఉంటాయి ఆయనకి, చేతులు ఎర్రగా ఉంటాయి, కొట్టుకుపోయే రక్తం వర్ణంలో. ఈ పసుపచ్చని రంగులో ఉన్నాడే ఆయన పీతుడు, పీతవర్ణుడు. ఆయన నా డాడీ అంటే మీ తాత, నేను నీ డాడీని, ఆయన నా డాడీ. ఈయన బతికున్న రోజుల్లో క్రూర కర్మలు చేశాడు, బ్రహ్మహత్య చేశాడు, భయంకర పాపాలు చేశాడు. ఒకట రెండా వీడు చెయ్యని పాపాలంటూ లేవు. ఈ పాపాత్ముడికి ఈ పసుపు రంగు వచ్చింది, చేతులు మాంసం కొట్టుకుపోయి ఎర్రగా కనపడుతున్నాయి. అప్పయ్య నల్లగా ఉన్నాయన, ఈయన గరిగి డాడీ అంటే నా తాత, నీకు ముత్తాత. అధీశ్వరో నామ పరపితాస్య కృష్ణో వృత్వా కర్మణాచాపి కృష్ణః ఏతేన కృష్ణేన హతః పురా వై జన్మంజనేకే ఋషయః పురాణః. ఇతను కృష్ణవర్ణంలో ఉన్నవాడు, ఈ నల్లనివాడు అంటే మా తాత, మా నాన్న నాన్న. ఇంకా ఈయన చేసిన పాపాలు అన్నీ నీ కావు. ఎంతమంది పురాణాహ పురాణ పురుషుల్ని, పురాణం చెప్పుకున్న వాళ్ళని చంపాడు, అంటే మా బోటి వాళ్ళని చంపాడు. నేనేదో పుణ్యం చేశా, మా నాన్న కొన్ని పాపాలు చేసి కొంతమందినే పూజ్యుల్ని చంపాడు, మా తాత ఏకంగా పౌరాణికుల్ని చంపేశాడు. ఎక్కడెక్కడ పురాణం చెబితే అక్కడికి పరిగెత్తుకెళ్ళి కత్తిచ్చుకోవడం వేసేయటం, దిక్కుమాలాడు వాడు లేడు, అంచేత నేనున్నాను. సుస్పష్టంగా ఏమని చెప్పాడు తెలుసా, అధ్యాయం 7లో ఇదిగో 17వ శ్లోకంలో, జన్మన్యనేకే ఋషయ పురాణ, పురాణములు చెప్పే ఋషుల్ని, పురాణ ఋషుల్ని చంపేటవాడు వీడమ్మకడు మాడ. వీడికి ఏం పోయే కాలం వచ్చిందో కదా, నాకు ఎందుకు రో వస్తానంటే అలాంటి వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు. నాయన మా తాత అంటే మీ ముత్తాత పౌరాణికుల్ని చంపిన ఈ నల్లని వాడు అత్యంత పరమ ఘోరమైన అవీచీ అని పేరు కలిగిన నరకంలో పడ్డాడు. ఆ నరకంలో చాలా కాలం శిక్షలు అనుభవించారు. ఆ అవీచీ నరకంలో నల్లని కాంతిలో కటిక చీకట్లో సూదులు పొడుస్తూ ఉండగా, యమకింకరులు రోజు ముద్గరాలతో రోకళ్లతో కొడుతూ ఉండగా, మంచినీళ్లు లేక అన్నం లేక భయంకరమైన కుక్కల వంటి జంతువులు కొరుకుతూ ఉంటే, యుగ యుగాలుగా బాబోయ్ బాబోయ్ అంటూ నానాయాతన అనుభవిస్తున్నాడు. ఆ తర్వాత మా నాన్న, ఆయన కూడా కొన్ని నరకాలు అనుభవించి పెద్ద కాలం పడనాని పాట్లు పడ్డాడు ఆయన చేసిన పాపాలకి. నా అదృష్టవశాత్తు నాకు ఈ నరకాలు పురాణం వినడం వల్ల తెలిసాయి. అందుకని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికున్న రోజుల్లో, అంటే రాజుగా పరిపాలించేటప్పుడు, వెళ్ళినవాడు రాజు కదా, ఆ విషయం మర్చిపోకూడదు మనం, విశాల దేశపు రాజు. అంచేత నేను కూడా రాజుగా ఉన్న రోజుల్లో పురాణములు విన్నాను, ధర్మాలు చేశాను, పౌరాణికుల్ని గౌరవించాను. ఒక్కనాడు కూడా పౌరాణికుణ్ణి తిట్టలేదు, ఒక్కనాడు కూడా పేదవాళ్ళని తిట్టలేదు. వీలుంటే సాయం చేశాను, పుణ్య కార్యక్రమాలు చేశా. నేను నరకానికి వెళ్ళలా, నేను భూదానం చేశాను, గోదానం చేశా. అందువల్ల ఎవరూ పొందలేని ఇంద్రుడు అర్ధసింహాసనంలో కూర్చోగలిగా, శక్రాసనం ప్రాపితో దుర్లభంతత. ఇంద్రుడు తన పక్కన ఎవరిని కూర్చోబెట్టుకోడు, అర్జునుడు అలా కూర్చోబెట్టుకున్నట్టు ఒకప్పుడు అర్ధసింహాసనం మీద. అలాంటి ఇంద్రుడి అర్ధసింహాసనం మీద నేను కొంతకాలం కూర్చోగలిగా, సుఖంగా స్వర్గంలో ఉంటున్నాను. కానీ నా మనస్సులో బెంగుండేది ఏమని, మా నాన్న మా తాత నరకాలు అనుభవిస్తున్నారని. ఒక్క చిన్న పొరపాటు నేను చేశాను, అందుకే నా వంశం అంటే నీ తర్వాత ఇక అభివృద్ధి లేదు. ఎందుకని, నేను పురాణాలు విన్నాను, అన్నీ విన్నాను, నేను మోక్షం పొందా, పురాణములలో చెప్పిన రీతిలో గయ్యకి వెళ్ళి పిండ ప్రదానం చేయలా, లేదా గయ్యలో పెట్టకపోయినా కనీసం తక్కిన చోట్లైనా మార్కండేయాది పురాణాల్లో చెప్పారుగా పిండ ప్రదానాలు చేయాలని, పితృ కార్యక్రమాలు మాత్రం వదిలిపెట్టేశా. ఆ పని వల్ల నా తర్వాత నీకు వంశం లేకుండా పోయింది. నీకు వంశం లేకపోవడం వల్ల ఈ పైవాళ్ళు మోక్షం పొందల, నా వరకే నేను సుఖం పొందా. ఇప్పుడు నువ్వేం చేశావు, మహానుభావులు చెప్పిన మాట విని గయక్షేత్రానికి వచ్చావు, పిండ ప్రదానం చేశావు. దాంతో నేనెలాగో స్వర్గంలో ఉన్నాను, నా తండ్రిని ఆయన తండ్రిని నరకం నుంచి బయటికి లాక్కొచ్చావు, మేము నీ దర్శనానికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్ళీ పురాణం విను, ఈ పిండ ప్రదానాలు మళ్ళీ మళ్ళీ 3 సార్లు చేయి, 3 రోజుల పాటు విడిచిపెట్టకుండా. వీళ్ళందరూ ఈ 3 రోజులు పుచ్చుకున్న జలంతో ఇక ఎలాగో నరకానికి వెళ్ళరు. నరకానికి వెళ్ళకపోయినా మళ్ళీ భూమి మీద వెంటనే పడకుండా
స్వర్గానికి వస్తారు వాడు.
అందుకని నీవు ఆ పని చెయ్యి నాయనా, నువ్వు అంత గొప్పవాడివి, పితృదేవతలకి పితామహులకి అందరికీ తరింప చేయడం కోసం జలం విడిచిపెట్టావు, వీరందరి కోసం ఆ తిలోదకాలు మమ్మల్ని ఇంత అనుగ్రహించాయి. ఇక నువ్వు ఈ తిలోదకాలు ఇవ్వడం వల్ల, అంటే నువ్వులు నీళ్లు మంత్రపూర్వకంగా విడిచిపెట్టడం వల్ల నీకు వంశాభివృద్ధి, నీకు సంతానం కలుగుతుంది. తేనాస్యద్యుగపద్యోగో జాతో వాక్యేన సత్తమా తీర్థ ప్రభావాద్ గచ్చామః పితృలోకం న సంశయగా. నువ్వెంత గొప్పవాడివి నాయన, ఎక్కడో ఘోర నరకంలో ఉన్న మా తాతని, మరో నరకంలో నలిగిపోతున్న మా తండ్రిని, స్వర్గంలో ఉన్న నన్ను గయలో పిండ ప్రదానం చేసి ఇక్కడికి తీసుకొచ్చావు. నీ తిలోదక మహిమతో మేము ముగ్గురం కలుసుకున్నాం. మేము ముగ్గురం జీవితంలో కలుసుకోలేం. మామూలుగా అయితే చచ్చిన వాడు కలుసుకుంటారండి, ఎక్కడైనా కలుసుకోవడం కుదరదు. పిశాచాలు ఎక్కడైనా పిశాచాల రూపంలో కలుసుకొచ్చేమో కానీ ఇంకో రకంగా కలుసుకోలేము, అది కూడా కష్టమే. అటువంటిది మేం ఇవాళ ఇక్కడికి వచ్చి కలుసుకున్నాం. ఇది కేవలం గయలో నువ్వు చేసిన పిండ ప్రధాన ప్రభావమే. ఇక్కడ పిండ ప్రధానం చెయ్యడం చేత దుర్గతి చెందిన వారు కూడా సద్గతికి వెడుతున్నారు. బ్రహ్మహత్య చేసిన తండ్రిని, మరొక ఘోర పాపం చేసిన తండ్రిని ఈ తీర్థంలో కొడుకు పిండ ప్రదానం చేసి సద్గతులకి పంపగలడు. ఇది ఈ తీర్థం మహిమ. ఇంతటి గొప్పది ఈ తీర్థం అంటే కుమార, ఆహాహా, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నీ రుణం మేము తీర్చుకోలేము, కానీ నీ వంశం అభివృద్ధి కలుగుగాక అని దీవించగలం. పితృదేవతలు చేయగలిగేది ఒకటే, ఇంకా వంశం వాళ్ళకి ఆస్తి నష్టం లేకుండా, వంశం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఆనంద పెట్టగలరు, వంశానికి అభివృద్ధి కలిగేలా దీవించగలరు. నాయనా, సకృద్గయాభిగమనం సకృత్పిండ ప్రదాపనం దుర్లభం త్వం పునర్నిత్యం అస్మిన్నేవ వ్యవస్థితగా. ఒక్క మారు గయ్యకి వెళ్ళడం, ఒకే ఒక్కసారి పితృదేవతలకి పిండం ఇవ్వడం, ఇది చాలా కష్టమైన పని. అలాంటిది నువ్విక్కడికి వచ్చి రోజుల తరబడి ఉంటున్నావు, మంచి పనులు చేస్తున్నావు, నీ పుణ్యం గొప్పది. నీవు ఇక్కడ ఉన్న విష్ణుమూర్తిని, విగ్రహ రూపంలో వెలిసిన స్వామిని, ఆయన చతుర్భుజాలతో ఉంటాడు, శంఖచక్ర గదా పద్మాలు ధరించి ఉంటాడు, అటువంటి గదాపాణిరు దృష్టో నారాయణ స్వయం. అలాంటి శంఖచక్ర గదా పద్మాలు ధరించిన గదాపాణి అయిన శ్రీమన్నారాయణుణ్ణి నీవు నిత్యం దర్శనం చేస్తున్నావు. అది విగ్రహం కాదు, విగ్రహ రూపంలో ఉన్న సాక్షాత్ విష్ణువుని నమ్ము. ఇదిగో గదని ధరించిన ఈ శ్రీమన్నారాయణుడు నెలకొన్న ఈ తీర్థం విష్ణుక్షేత్రం. నీలాంటి వాళ్ల వల్ల ఈ క్షేత్రం, క్షేత్రం వల్ల నీలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అని పలికి ఆ మహానుభావులు ముగ్గురు వెళ్ళిపోయారు. నాయనా, రైభ్య, ఆనాడు విశాల మహారాజు గారికి పితృదేవతలు ఇక్కడే దర్శనమిచ్చారు. ఆ స్థలంలో ఇవాళ నువ్వు రోజుల తరబడి ఉంటున్నావు అని అనగానే రైభ్యుడు ఆనంద పరవశుడైపోయాడు. ఇక్కడే ఓ తమాషా, విశాలరాజు గారి కథ ఏమైందో కట్ చేసి, రైభ్యుడికి సనత్కుమారుడు నువ్వు, ఆ విశాలరాజు గారికి పితృదేవతలు దర్శనమిచ్చిన దివ్య స్థలంలో ఉన్నావని అదృశ్యమైపోయాట. వెంటనే ఈయన ఆనందంతో భక్తి శ్రద్ధలతో ఆ క్షేత్రంలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, మహానుభవ శ్రీమన్నారాయణ, నువ్వు ఇక్కడ కొలువై ఉన్నావా, ఈ క్షేత్రానికి నేను వచ్చానా, అంటూ ఆ శ్రీమన్నారాయణుడిని ఇలా స్తోత్రం చేశాడు. గదాధరం విబుధ జనైరభిష్టుతం ధృతక్షమంక్షుదిత జనార్తినాశనం శివం విశాలాసుర సైన్యమర్దనం నమామ్యహం హత సకలాశుభం స్మృతు. మహాత్మా శ్రీమన్నారాయణ భూమిని మోసిన వాడివి, ఎంతో మంది మహానుభావుల్ని జ్ఞానుల్ని చేసిన వాడివి, జ్ఞానులు కూడా నిన్ను స్తోత్రం చేస్తారు. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడివి శ్రీమన్నారాయణుడివి, విశ్వకరుడివి, విశ్వదూరుడివి, విశ్వాత్మడివి, శాశ్వతుడివి, అధుడివి, బ్రహ్మప్రభుడివి, ఈశ్వరుడివి, నీకు నమస్కారం. బ్రహ్మంతటి వాడికి కూడా సృష్టి స్థితి లయాలు చెయ్యడానికి కావలసిన శక్తిని ప్రసాదించే నీకు నమస్కారం అని ఆ విష్ణుమూర్తిని స్తోత్రం చేశాడు. అప్పుడు విష్ణువు నిజంగా శంఖచక్ర గదా పద్మాలు ధరించి అతనికి దర్శనమిచ్చాడు. రైభ్యా నీకేం కావాలి అంటే నాకు సద్గతులు చాలు, ఇంకేం వద్దు అని కోరుకున్నాడు రైభ్యుడు. ఆ రైభ్యుడికి ఆయన నువ్వనుకున్న గతులు వచ్చుకాక అని వరమిచ్చాడు. సరే ఇప్పుడు మళ్ళీ అనుమానం కథ తర్వాత చెబుతాను, దీనికి ఒక కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ అసలు కథ ఇక్కడ ఇంకొక కొసం ఇరుపుంది, మీరు కూడా గుర్తుపెట్టుకోండి విశాలరాజు గారి కథ ఎప్పుడు వస్తుంది అని. ఎందుకంటే కొన్ని కొన్ని కథలు ఇక్కడ ఆపి తర్వాత వస్తాయి, సీరియల్గా వినకపోతే మళ్ళీ తేడా వస్తుంది కొన్ని. ఇంకా వసు మహారాజు గారి శరీరం నుంచి పుట్టినటువంటి ఒక వ్యాధుడు ఉన్నాడు, వాడి కథ ముందు పూర్తి చేయాలి, ఆ తర్వాత చెబుతాను నీకు విశాలరాజు కథ. అదేమిటంటే వసురాజు గారు మోక్షానికి వెళ్లే ముందు ఆయన శరీరం నుంచి ధర్మవ్యాధుడు పుట్టాడని చెప్పుకున్నాం కదా. ఆయన పాపం బ్రహ్మహత్యా పాపం, నల్లని బోయేవాడి రూపంలో బయటకు వచ్చిందని ఆ బోయేవాడిని భూలోకంలో ధర్మ సంస్థాపన చేస్తూ ధర్మ కథలు వింటూ ధర్మవ్యాధుడు అనే పేరుతో ఉండమని వరమిచ్చాడు రాజుగారు. ఆ ధర్మవ్యాధుడి చరిత్ర చెబుతున్నావి. ఈ బోయేవాడు 4000 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ఆయనకి ధర్మవ్యాధుడని పేరు. ఆయనకి ఓ మంచి కన్యతో పెళ్ళయింది, ఆ కన్యామణి వల్ల సంతానం కూడా కలిగింది, కూతుళ్ళు పుట్టారు, కొడుకులు పుట్టారు, కుటుంబం బాగా అభివృద్ధి అయింది. ఈ కుటుంబాన్ని పోషించడానికి బోయేవాళ్ళకి కుల వృత్తి ఏమిటి, జంతువుల్ని సంహరించడం. కాబట్టి బోయేవాడు రోజు అడవికి వెళ్ళేవాడు, తన పెళ్ళాన్ని బిడ్డల్ని పోషించుకోవడానికి రోజు ఒక జంతువుని చంపేవాడు. ఆ జంతువుని చంపి ఈ జంతు మాంసంలో కొంత భాగాన్ని యజ్ఞంలో వేసి యజ్ఞార్పణ వస్తువు అని వేసేవాడు, ఏదో కొంత భాగం, కొంత పనివాళ్ళకి పెట్టేవాడు, కొంత అతిథులకి పెట్టేవాడు. అతిథులు కూడా ఇంటికి వస్తారుగా, ఇంటికి వచ్చే వాళ్ళకి కూడా ఏదో ఒకటి పెట్టాలి కనుక తన దగ్గర ఉన్న మాంసం పెట్టేవాడు. ఈ విధంగా వీడు ఒక జంతు ఒక లేడి చంపితే ఆ లేడి యొక్క శరీరాన్ని 4 భాగాలు చేసేవాడు అన్నమాట. ఒక భాగం యజ్ఞానికి అంటే అగ్నికి, ఒక భాగం అతిథులకి, ఒక భాగం పనివాళ్ళకి, ఒక భాగం తన కుటుంబానికి. ఇది కాకుండా అమావాస్య నాడు ఇంకా శ్రాద్ధాలు పెట్టే రోజుల్లో పిండ ప్రదానం మర్చిపోకుండా చేసేవాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పూర్వం మాంసంతోటే పిండ ప్రదానం చేసేవారు. కలియుగంలో మాంసం పెట్టడం దోషం, జంతువుల్ని హత్య చేయడం దోషం. ఎందుకంటే కలియుగంలో జ్ఞానంతో చెయ్యం, నీచత్వంతో చేస్తాం. అందుకే కలియుగంలో మేషము అనగా గొర్రె బదులుగా మాషం గారెలు పెట్టమన్నారు. అందుకే కలియుగంలో గారెలు పెడుతున్నాం. అహనా పెళ్ళి అంటాను ఇంట్లో కూర్చొని రోజు గారెలను పాయసం తినడానికి అసలు కారణం అదే. ఓ తురకాన్ని ఇంటికి పిలిచేట ఒక ఆయన తద్దినానికి, ఆ తద్దినానికి భోజనాలు పెడతారు కదా, ఆ భోజనాల్లో గారెలును పాయసం పనసపొట్టు కూర ఇంకా రకరకాల 4 కూరలు పచ్చళ్ళు అన్నీ వేసి పెట్టారు. పాప ఈ తొరకాడు పై ఆఫీసరే గాని వీడికి పిండ ప్రధానాలు తెలియవు. వీడి గారెలు అల్లపచ్చడి నంచుకు తినేసి పాయసం తినేసి పనస్పట్టుకోరవాడు జీవితంలో తినేసాడు వాడి బతుక్కి. రోజు దిక్మాలిన మేక మాంసం గొర్రె మాంసం తప్ప. ఈ మొదటిసారిగా వీడు ఇవన్నీ తిని ఇదేదో విందనుకున్నాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు అరే భాయ్ నీ ఇంట రోజు తద్దినం ఉండాలని పోయేటవాడు. దీంట్లో రోజు తద్దినం దొరుకుగా కానీ అంటే వాడి దృష్టి ఏంటంటే తద్దినం అంటే చక్క ఈ గారెలను పాయసం పనసపొట్టు కూరను ఇంకేదో చామదుంపల కూర ఇవన్నీ వస్తాయండి. ఆ పెట్టివాడు నిర్ఘాంత పోయాడు. ఇంట్లో వాడు ఏడుపో రోజు నీ ఇంట్లో తద్దినం దొరకాలని పోయాడు వాడు. అంచేత అసలు కూడా అది తద్దినానికి ఈ కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో మాంసం పెట్టకూడదు. అందుకే కలియుగంలో ఏం చెప్పారు, గారెలు పెట్టవలను. తర్వాత రెండోది ఏంటి, పాయసం. ఒకే రోజు గారెలు పాయసం కలిపి పెడితే అది మాంసం నైవేద్యంతో సమానం మాంసం కాదు సమానం. ఇది రహస్యం. మంచి మినపగారెలు అసలు సరిగ్గా వెయ్యాలి కానండి, హాయ్ బాబోయ్ అది పాయసం కలిపి తింటేనా స్వర్గానికి బెత్తడు దూరంలో ఉండం. అయితే ఈ రెండు కాంబినేషన్ మాత్రం తద్దినన్నాడే పెట్టాలి. ఉత్తర రోజుల్లో ఈ రెండు కలిపి పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇదేదో బాగుంది కాంబినేషన్ అని తింటే తద్దినంతో సమానం. అందుకే ఉత్తర రోజులు ఏం చేయాలి, ఒకరోజు గారెలు తినండి, ఓ రోజు చక్క ఆయాసం వచ్చేదాకా పాయసం తినండి, రోజు రెండు కలిపి తినకండి. సరే మొత్తం మీద ఏమైతేనే వీడు మాత్రం రోజు ఇలా పిండ ప్రదానాలు చేయవలసిన రోజుల్లో చేస్తూ మాంసంతో బతికేవాడు, పోయేవాడు. వాడు వృత్తి అది, వాడి ధర్మం అది. ఎవడి ధర్మం వాడిది కదా మరి. అగ్నిని ఇంట్లో వెలిగించేవాడు, అది మర్చిపోయేవాడు కాదు, రోజు నిత్యాగ్నిహోత్రం వెలిగించేవాడు, ధూపదీప నైవేద్యాలు దేవుడికి పెట్టేవాడు, అసత్యం ఆడడు, అలా జీవయాత్ర సాగిస్తున్నాడు. కానీ తరచుగా జంతువుల్ని కొట్టడం వృత్తి మాత్రం మర్చిపోవాలి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, తెచ్చిన ఆహారంలో రోజు నాలుగు భాగాలు చేయడం మర్చిపోవాలి. ఒక భాగం పితృదేవతలకు పెట్టడం మర్చిపోయేవాడు కాదు. పితృదేవతలకు పెట్టడం అంటే అగ్నిహోత్రంలో వేయడం అని అర్థం. ఒక భాగం అతిథులు, ఒక భాగం పనివాళ్ళు, ఒక భాగం తాను. ఇలా కాలం గడుపుతున్నాడు. వీడికి పుట్టిన కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు అర్జునకుడు. ఆఖరిని పుట్టిన కూతురు పేరు అర్జునకి అని పేరు పెట్టాడు. పెద్ద కొడుక్కి అర్జునకుడు, ఇంకా మధ్యలో సంతానం ఉన్నారు. లాస్ట్ ఒక కూతురు పుట్టింది. ఆ రోజుల్లో అంత సంతానం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అంతే మందిని కంటే ఈ తినడానికి సరిపోక వీళ్ళకే సరిపోతుంది. హౌస్ కూడా రెంట్కి ఎవరు, అంత పెంటే తప్ప. ఈ మధ్యన అవధానంలో నన్ను ప్రశ్న వేశారు, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు అయినా చెబుతున్నా. అప్రస్తుతం అని ఉంటుంది కదా అష్టావధానంలో, అష్టావధానంలో అప్రస్తుతంలో మా శిష్యులు మల్లంపల్లి ఏకోరాము గారు ప్రశ్న వేశారు. ఏమిటి అయ్యా అవధాని గారు, ఒక ఆయన కొడుకు కోసం చూశాడు, పెళ్లి చేసుకున్నాక కొడుకు పుట్టాలి అనుకుంటూ ఉంటే మొట్టమొదట కూతురే పుట్టింది. అదేమిటో తెలియదు కానీ కొడుకో కొడుకో అనుకున్న వాళ్ళకి కూతుళ్ళే పుడతారు, కూతురో కూతురు అనుకున్న వాళ్ళకి కొడుకులే పుడతారు. ఇది ఒక దేవుడి పరీక్ష. అలా పాపం ఈయన కొడుకో కొడుకు అనుకుంటుంటే కూతురు పుట్టిందిట. సరే ఆ కూతురికి మౌనిక అని పేరెట్టారట. మళ్ళీ కొడుకు కోసం చూస్తూ ఉంటే పాపం కూతురే పుట్టింది. ఈసారి కూతురికి ఏం చెప్పారు, రాధిక అని పేరెట్టారు. పాపం ఇద్దరు కూతుళ్ళు అయ్యాక మూడోసారి కూడా మళ్ళీ కొడుకు కోసం చూస్తూ ఉంటే కర్మయోగం ఆయనకి మూడోసారి కూడా కూతురే పుట్టింది. దీపిక అంటే రామాయణ టీవీ సీరియల్లో దీపిక కాదు, ఈ కూతురికి దీపిక అని పేరెట్టారు పాపం. సరే మొత్తం మీద ముగ్గురు కూతురు పుట్టారండి, దీపిక అని మూడో కూతురికి పేరెట్టాడు, మౌనిక రాధిక దీపిక. నాలుగోసారి కూడా కొడుకు కోసం చూస్తూ ఉంటే కూతురే పుడితే ఏం పేరు పెడతారు అని అడిగారు. వెంటనే నేను ఆపిక అని అంచేత ఆపిక చాలిక ఏదైనా పర్వాలి, ఈ రాధిక బదులుగా అంచేత చెప్పొచ్చేది ఏంటంటే అలాగా ఆ రోజుల్లో ఎంతమంది సంతానాన్నైనా కనేవారు. అసలు ఎవరు తండ్రో, ఎవరు మనవరాలో, ఎవరు కూతురో, ఎవడు కొడుకో తెలిసేది కదా. అలా ఇంటి నిండా లుకలుకలు ఆడుతూ ఉండేవారు పాపం పూర్వం చక్క. అప్పట్లో వంట ఇల్లు ఇలా గీతాభవనం అంత ఉండేది. హాయిగా ఒక పక్కన వంట వాళ్ళు వంట వండుతూ ఉంటే, తినేవాళ్ళు తింటూ ఉంటే, ఒకడ చోట వంట, ఓ చోట పెంట, ఓ చోట తంట, ఓ చోట ఇలాగా జరుగుతూ ఉండేవి. సరే పాప ఈయనకి ఎందుకు చెప్పొచ్చిందంటే 16 మెంబర్స్ పుట్టారు ఈ బోయేవాడికి. ఈ 16గురిలో పెద్ద కొడుకు అర్జునుడు, ఆఖరి కూతురు అర్జునకి. క్రమంగా ఆవిడికి పెళ్ళిడు వచ్చింది. ఈ అమ్మాయికి మంచి సంబంధం చూడటానికి ఆయన వెతికాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు అక్కడ దగ్గరలో ఉన్న ఒక అరణ్యంలో మతంగుడు అని పేరు కలిగిన ఒక ఋషి కనపడ్డాడు. ఆ మతంగుని కొడుకు ప్రసన్నుడు చాలా గొప్పవాడు. అతని దగ్గరికి వెళ్ళాట. ఇది చింతయతస్తస్య మతంగస్య సుతం ప్రతి ధర్మవ్యాధస్య సువ్యక్తం ప్రసన్నాఖ్యం ప్రతిబ్రువం. నా కూతురికి మంచి అల్లుడు కావాలి, నాకు ఒక మంచి అల్లుడు కావాలి, నా కూతురికి మొగుడు కావాలనుకుంటున్న ఈయనకి మతంగ మహర్షి కొడుకు ప్రసన్నుడు గుర్తుకొచ్చాడు. వెంటనే ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. అప్పట్లో వర్ణాంతర వివాహం, కులాంతర వివాహాలు చాలా బాగా జరిగేవి. అందులో మతంగుడు అంటే చండాలుడు పోయా, పైగా పుట్టుకతో చండాలుడు కానీ ఋషి అయ్యాడు తపస్సు వల్ల. ఎవడు ఎలాగైనా అవ్వచ్చు, తపస్సు వల్ల రాజు బ్రాహ్మడు అవ్వచ్చు, బ్రాహ్మడు చండాలుడు అవ్వచ్చు, చండాలుడు మహానుభవుడు అవ్వచ్చు. అప్పట్లో పుట్టుకుని బట్టి కులం లెక్కలేదు, వాళ్ళ కర్మని బట్టి కులం. ఇప్పుడు పుట్టుకతో కులం ఏ, వాడి బతుకు ఇంకంతే. ఇప్పుడు పలానా తోట పుడితే పలానా తోట కింద వాడు నేటివ్ కింద లెక్క, వాడు ఉండడానికి వీల్లేదుట. అది ఇప్పుడు వాదం కర్మ కాకపోతే. అప్పట్లో అలా ఉండేది కాదు. ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు. ప్రాంతీయ తత్వాలు లేవు, విడిపోవడాలు లేవు, భాషాభేదాలు లేవు, కులమతాల పేరుతో కొట్టుకోవడాలు లేవు. వాడి ప్రవర్తనని బట్టి వాడు ఎవడెవడైనా అవ్వచ్చు అనమాట. ఎంత గొప్ప రోజులండి అవి, ఎంత మంచి రోజులండి. ఇప్పుడు ఎంత కుళ్ళు, కుతంత్రులు, కుట్రలు, అబ్బబ్బబ్బా భయం వేసిపోతుంది. కొంతకాలం పోతే ఎంత తొందరగా మా అమ్మవారు పట్టుకుపోతుందో అనిపిస్తుంది, ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్నమాట. ఇది కలియుగం. లేతే అంతటి ఋషీశ్వరుడు అయ్యాడు మతంగుడు. ఆయన దగ్గరికి పోయేవాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగడానికి వెళ్ళాడంటే ఎంత బాగుంది ఆ రోజులు. ఆ మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి పని మీద వచ్చానన్నాడు. నువ్వు ఎడ్ల బళ్ళ మీద వచ్చావో, నడిచి వచ్చావో, లేకపోతే రథం మీద వచ్చావో, పని మీద వచ్చావో, నీ ఇష్టం, ఏమి పనో చెప్పన్నాడు. నాకు ఒక మంచి కూతురు ఉందండి, చిన్న కూతురు, బాగా చదువుకున్నది, అమ్మాయి అందంగా కూడా ఉంటుంది. ఆ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం, మీకంటే మీకు కాదు, మీ వంశంలో మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మీ అబ్బాయి ప్రసన్నుడికి నా బిడ్డ ఇవ్వాలి, స్వీకరిస్తారా అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నాకు కట్నం అక్కర్లా, కానీ కట్నం అక్కర్లా, పవర్పేట ఆర్ఆర్పేట రాసిమ్మని అడగను. తెలంగాణలో పుట్టిందా, ఆంధ్రాలో పుట్టిందా, తమిళంలో పుట్టిందా అని అసలే అడగను మీ అమ్మాయిని. కానీ నాకు కావలసింది ఒకటే, మా అబ్బాయి శాస్త్ర పండితుడు, బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్, గ్రీన్ కార్డు హోల్డర్. మీ అమ్మాయి కూడా అలాగే అన్ని శాస్త్రాలు చదువుకుని ఉంటే. గ్రీన్ కార్డు హోల్డర్ అంటే అడవిలో ఉండడానికి, గ్రీన్ అంటే పచ్చదనం, అడవిలో ఉండడానికి ఇష్టపడితే. మా అబ్బాయికి సిటీ అంటే కొంచెం చికాకు. మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాం అనగానే, మా అమ్మాయి అనడానికి చెప్పడానికి వీల్లేదు కానీ ఎంత బాగా చదువుకుందోనయ్యా, పద్మాకర్ గారికి శిష్యురాలు అవ్వచ్చు ఆవిడ గ్యారంటీగా. 18 పురాణాలు చదువుకుంది, వేదాలు చదువుకుంది, అడవిలో ఉండడానికి ఇష్టపడుతుంది, ఇంకా సౌందర్యం చెప్పక్కర్లేదు, నాలో ఉండదు, మా ఆవిడలో ఉంటుంది. ఇంకేదంటే ఈయన కొంచెం పెద్ద నల్లగా ఉండడు, కొంచెం గౌడుగేది చర్మమే ఉంటుంది, అందుకని నాలో ఉండదు, మా ఆవిడలో ఉంటుంది అనగానే నమ్మాడు. ఇంకా ఆయన అడగల, మీ అమ్మాయి పరీక్షిస్తాం, సర్టిఫికెట్లు చూపించండి. ఇప్పుడు ఈ కలియుగంలోనా మీ అమ్మాయి చదువుకుందా, ఇంటర్నెట్లో చూసి నమ్మేయం మేము, చూపించండి సర్టిఫికెట్లు అంటారు, చూపించాలి. ఇదంతా ఇదో గొడవ. అప్పట్లో మాట నమ్మకం, మనుషులు అలా మోసాలు లేకుండా ఉండేవారులేండి. అందుకని నమ్మి ఆ అమ్మాయిని, అంటే అర్జునకిని, ధర్మవ్యాధుడి ఆఖరి కూతుర్ని ఈ మతంగ మహర్షి తన కొడుకు ప్రసన్నుడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఈ విధంగా వివాహం చక్కగా జరిగింది. ధర్మవ్యాసుడు తనకున్నంతలో బాగా పెళ్లి చేశాడు. అప్పట్లో కట్నాలు లేవుగా, అందుకని మా అమ్మాయికి ఏమి ఇస్తానని 4 నార చీరలు, అల్లుడు గారికి కూడా 4 అంచు పంచెలు, ఈ హెట్టు చెట్టు పోయిన అంబికా దర్బార్ బత్తి ఇచ్చాడు, కొబ్బరికాయలు ఇచ్చాడు, ఏమో మొత్తం మీద కొన్ని ఇచ్చి పంపించేశాడు. ఇవి కట్నం అంట. ఇప్పుడా ఈ కట్నమా, మీ పొలం ఎంత, మా అబ్బాయికి మీ వాటా ఎంత? అమ్మాయి బాగా చదువుకుంది, రేపు ఉద్యోగం చేసి కోట్లు ఇస్తుంది, అయినా ఈ కోట్లు సరిపోవు. ఇదంతా బల్లకం చేయలాంటిది. కట్నం కట్నమే, విశాఖపట్నం ఇచ్చేస్తే గొడవలేదు, రాట్నం ఇస్తే ఒప్పుకోరు. ఇది తప్పదు, ఇది కలియుగంలో చచ్చిపోతున్నాం. ఈ దిక్కుమాల కూడా ఎవడు కనిపెట్టాడు? ఈ కట్నం కనిపించిన దొంగపీరు కనపడాలి నాకు, నేను అమ్మవారి లోకానికి వెళ్ళేలోపు వాడిని తుపాకీతో కాల్చేస్తాను వేధమని అన్నమాట. అంత కసి మనలో మనమాట. మీ అందరూ కూడా కట్నాలు పుచ్చుకోకుండా చేసుకున్న మంచివాళ్ళని నమ్మి లానేశాను. ఇప్పుడు మీరంతా గురువుగారు లేనిపోయిన కూడా మాకు కూడా ఎసరు పెడతారంటే కొంచెం నా మాటలో ఓ రవ్వంత హాస్యంగా తీసుకుని వదిలేండి. పరాలు ఇంటికి వెళ్ళాక మీ పని మీరు చేసేయండి. పురాణాలు పెట్టారు కనుక మీ పాపాలు పోతాయి లాంటి దిక్కుమాలు కూడా. ఇలా చెప్తే మర్నాటి నుంచి మళ్ళీ పురాణాలు గారేమో అదో బెంగ నాకు. సరే, మొత్తం మీద ధర్మవ్యాధుడు తన కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు. ఆయనకి పెళ్లి కూడా వదిలిపోయింది. తర్వాత కథ తెలుసుకోవాలి కదా, మళ్ళీ కలుసుకుందాం. న్యాయ్యేన మార్గేణ మహీం మహీ. విద్యానామంతస్తిమిరమిహిరద్వీపన అంబికావారి అష్టాదశ పురాణాల్లో వరాహ పురాణం, అందులో ఉన్న ఈ ధర్మవ్యాధుడి చరిత్ర చెప్పుకుంటున్నాం. వసు మహారాజు గారి శరీరం నుంచి మహాపాపం బయటకు వచ్చి అదొక పొయ్యివాడి రూపం ధరించడం, అతన్ని రాజుగారు భూలోకంలో పవిత్ర స్వరూపుడిగా నిలవమని, అంటే ధర్మవ్యాధుడిగా నిలవమని ఆశీర్వదించడం జరిగింది. ఆయనకి పిల్లవాడు, ఆఖరిన కూతురు, ఈ సంతానం అంతా మంచి సంతానం. సహజంగా పోయేవాడు గనక నిత్యం ఒక జంతువుని వేటాడుతూ, ఆ వేటాడిన జంతువు కానీ లేక దొరికిన ఆహారం కానీ ఏమున్నా దాన్ని 4 భాగాలు చేయటం, మొత్తం మీద తన ఆస్తి తన వాట 4 భాగాలు చేసి, ఒకటి తాను వినియోగిస్తూ, ఒకటి అగ్నికి, ఒకటేమో పితృదేవతలకి, ఒకటేమో ఇంటికి వచ్చే అతిథులకి సమర్పిస్తూ బతుకుతున్నాడు. ఆయన ఆఖరి కూతురు పేరు అర్జునకి. సహజంగా పిల్లలకు మంచి సంబంధం చూడాలి కనుక ఈయన మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. మనం ఇద్దరు కూడా చెప్పుకున్నామన్నా, మతంగ మహర్షి చాలా గొప్ప జ్ఞాని. ఆ రోజులలో ఒక నియమం ఏమిటంటే, పుట్టుకని బట్టి కులం నిర్ణయించేవారు కాదు, జాతిని బట్టి నిర్ణయించేవారు కాదు, వాళ్ళ ప్రవర్తన, సంప్రదాయం, ఆరాధన విశేషాలను బట్టి గౌరవం, జాతిని బట్టి ఎవరికీ విలువలేదు, దాని విలువ కొంచెమే. అందుకే ధర్మవ్యాధుడు వస్తే మతంగుడు గౌరవించాడు. మతంగ మహర్షి కొడుకు పేరు ప్రసన్నుడు. ఏం మహాత్మ ఇలా వచ్చావు అంటే, నా కుమారుణ్ణి ఇద్దాం అనుకుంటున్నాను, నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి
అని అడగానే మతం కూడా అన్నట్ట, ప్రసన్నోయం మమ సుత సర్వశాస్త్ర విశారద గృహ్ణాం అర్జునకీం కన్యాం త్వత్పుత్రాం వ్యాధ సత్తమ. ఓ ధర్మవ్యాధుడా, నీ గురించి విన్నాం, అటు సూర్యుడు ఇటు పడిచినా ఏనాడు ధర్మం తప్పని మహానుభావుడివని, శాస్త్ర ప్రకారం నడుచుకుంటావని, దేవకార్యాలు చెయ్యకుండా ఏమీ తినవని, నీ ఇంటికి ఏ పదార్థం వచ్చినా దానిని ముందు అగ్నిహోత్రానికి, పితృదేవతలకి, అతిథులకి పంచిన తర్వాతే మీ ఇంట్లో దాన్ని మిగతా భాగం తింటారని జగత్ప్రసిద్ధికెక్కింది. ఏ పదార్థమైనా పైన చెప్పిన ముగ్గురికి ఇస్తే ఆ పదార్థం పవిత్రమైపోయినట్టే, ఎంత అశుద్ధ పదార్థమైనా. డబ్బు చాలా క్షుద్రమైన వస్తువు అయినా దానిని ముందు అగ్ని కార్యానికి వినియోగించాలి. అంటే అగ్నిహోత్రుడికి యజ్ఞానికి కావలసిన ద్రవ్యం కొనడానికి ఈ ద్రవ్యం ఉపయోగపడాలి, తర్వాత పితృదేవతలకి, ఆపై అతిథులకి. ఈ ముగ్గురికి ఉపయోగపడితే ఎంత దొంగపు సొమ్మైనా పాపపు సొమ్మైనా ఆ సొమ్ము విలువైంది అయిపోతుంది. ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, జ్ఞానశుద్ధి అని మూడు శుద్ధులు చెప్పారు. ముందు ఒక పని చెయ్యాలి అంటే మన సంపాదన శుద్ధి అయిన సంపాదన అయి ఉండాలి. అలా అందరి సంపాదన శుద్ధిగా ఉంటుందా అంటే కుదరదు. భూలోకంలో అందరూ పవిత్రమైన వ్యాపారాలు చేయగలుగుతారా? అందరూ అంబికా దర్బార్ బత్తిలాగా దూపం దీపం లాంటివి వాటితో వ్యాపారం చేయలేరు. వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి కొంతమంది మద్యంతో, కొంతమంది చెయ్యకూడని వస్తువులతోటి వ్యాపారాలు చేయాల్సి వస్తుంది. అది మహాపాపము అన్నారు. నేను చెప్పేది శాస్త్రం కోసం తప్ప ఎవరిని అవమానించడానికి మాత్రం కాదనే విషయం మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. గోళ్లతోటి, వెండ్రుకలతోటి, మలమూత్రాలతోటి, మద్యంతో వ్యాపారం చేయడం శాస్త్రం ప్రకారం పాపం, నిషిద్ధం. మరి ఇప్పుడు ఇలా చేసిన డబ్బు వచ్చింది మన దగ్గరికి, దాంతోటే బతకాలి. దిక్కుమాలింది, మలమూత్రాలు పరీక్ష చేసి ఒక కేంద్రాలు పెట్టారు ఈ మధ్యన. మరి వాడు ఆ పని చేయకపోతే మనకు కూడా ఇబ్బందేగా, వాడు ఫ్రీగా చేయడు. అలాగే ఏదో ధర్మంగా డబ్బులు ఇచ్చుకోడు, దాంతో లాభం సంపాదించడం కోసమే కలియుగంలో పెడతారు. పూర్వం అంటే వైద్యులు ఏదో లేవో పావులా తీసుకునో, 5 పైసలు తీసుకునో మలమూత్రాలను పరీక్షించి వాడికి ఆరోగ్యం ఇవ్వాలనుకునేవారు. ఇప్పుడు దానికి కోసం ఉన్న డిమాండ్, దానికి పుచ్చుకునే డబ్బుకి దేనికి పుచ్చుకోరు. ల్యాబ్కి వెళ్ళామంటే 100,000 గుంజుతారు. సరే, మొత్తం మీద కలియుగంలో తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు కోసము, లేకపోతే ఇంకో దేశ శ్రేయస్సు కోసం ఆ పనిని బాగా వ్యాపారంగా పెట్టాం. ఇంకా మద్యం చెప్పక్కర్లా, ఇవాళ భయంకరమైన సిండికేట్లవి కొంపలు కొల్లేరు చేసేస్తున్నాయి, సర్వనాశనం చేసేస్తున్నాయి. సాయంత్రం అయితే ఉపన్యాసం దగ్గర ఆరయ్యేసరికి ఉండేవాళ్ళు మీలాంటి వాళ్ళు 100లో ఉంటే, మా వీధి సందు ప్రారంభంలో అయితే ఆహాహా సైకిల్ కదలదు, వాడు అలా నిలబడి ఉంటాడు, నమస్కారం అండి బాబయ్య అంటాడు వాడు, వాడు ప్రాణం తినేస్తాడు. ఆడలేదు, మగ లేదు, ఎవడొచ్చినా కదలడు వాడు, కారు వచ్చినా కదలరు, హార్న్ కొట్టినా కదలరు. మీ పోటీ వాళ్ళకి అప్పుడప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది. ఆ వృత్తుల్లో ఉన్నవాడి సంపాదన అపవిత్రం, కానీ డబ్బులు బాగా వచ్చేస్తాయి తొందరగా. మరి ఈ డబ్బు ఏమైపోవాలి అంటే, దానిని ఈ పని చేస్తే కొంతవరకు వాడు బాగుపడిపోయినట్టే. ఒక మద్యం సీసా అమ్మితే 100 రూపాయలు వస్తే అందులో దాన్ని 4 పాతికలు చెయ్యాలి, 25 రూపాయలు యజ్ఞానికి వాడాలి, అగ్నిహోత్రానికి, సమిధలకి, నెయ్యికి, దానికి 25 రూపాయలేమో పితృదేవతలకు వాడాలి, 25 రూపాయలు అతిథులకి వాడాలి, ఆ 25 వీడు వాడుకోవాలి. అస్సలు వాడలా వాడతాడా? 100కి 100 అసలే ఇంకా రేటే సమ్మేసేద్దాం చూస్తాడు ఎలా సంపాదిద్దామని. అందుకని దానికి ద్రవ్య శుద్ధి లేదు. ఇలా చేయగలిగితే లేదా 25 రూపాయలు వాడు వాడుకున్న 75 రూపాయలు ప్రణవపీఠం కట్టడానికి ఇచ్చేస్తే ఇంక వాడి పాపం అంతా పోయినట్టే. ఖచ్చితంగా చేయడం లేదు. మీరు వెళ్ళి చెప్పిరండి బ్యానర్ల దగ్గర. అయితే మాకెందుకు వచ్చింది బాబు లేని పోరు గొడవని అంటే అందరూ ఇప్పుడు సత్యనారాయణ గారి లాగా రోజు ఉద్యోగానికి తిరిగి వాళ్ళు తిరగ చేయలేరు. రాజేశ్వరరావు గారు లాంటి రిటైర్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళనే పుచ్చుకోవచ్చు. వాళ్ళకి పొద్దున సాయంకాలం దాకా ఇంట్లో టీవీ సీరియల్స్ చూసుకోవడానికి టైం సరిపోవట్లేదు, వాళ్ళు గురువు గారి కార్యక్రమం చేయడానికి ఉపయోగం ఉంది అనిపిస్తుంది. ఏమండి పాపపు సొమ్ముకి శుద్ధి ఏమిటి అంటే ఇది, అప్పుడు ద్రవ్య శుద్ధి. ఇంకా రెండవది క్రియాశుద్ధి. క్రియాశుద్ధి అంటే కనీసం ఇప్పుడు చెప్పిన అన్ని రకాలుగా చేయలేము. చేసే పనులు డబ్బుని పాపంతో సంపాదించవచ్చు, చేసే పనులు మంచి పనులు అవ్వాలి, అప్పుడు ఆ మనిషి గొప్పవాడవుతాడు. క్రియాశుద్ధి అంటే ఆచరించే పనులలో శుద్ధి. ఆచరించే పనులలో శుద్ధి అంటే ఏమిటి? దైవ కార్యాలు ఆచరించడం, పాదయాత్రలకు వెళ్ళడం, ఇప్పుడు మీరంతా రోజు ఉపన్యాసానికి రావడం, ఇది క్రియగా, ఇవన్నీ క్రియాశుద్ధులు. ఆపై జ్ఞానశుద్ధి. ఈ క్రియాశుద్ధి అయ్యాక ఇక్కడికి వచ్చి విన్నది జ్ఞానం. ఈ జ్ఞానంతో బుద్ధి శుద్ధి అవుతుంది. అప్పుడు దుర్బుద్ధులు క్రమంగా రాకూడదు. దుర్బుద్ధులు వస్తే అప్పుడు ఇక జ్ఞానశుద్ధి లేనట్టే. అలా మనిషి 3 శుద్ధులు పొందితే ద్రవ్యశుద్ధి, క్రియాశుద్ధి, జ్ఞానశుద్ధి. మీ వాటి ఉపన్యాసాలకు వినడానికి వచ్చే వాళ్ళల్లో అపవిత్రం సొమ్ము సంపాదించే ఓపిక ఉండదు మీకు. అది ఉంటే ఇక్కడికి రావడం కొంచెం తగ్గుతుంది. కాబట్టి ద్రవ్యశుద్ధి ఎలాగో ఉంది. ఇక్కడికి కష్టపడి నడిచో సైకిల్ మీదో ఆటో మీదో ప్లేటో మీదో వస్తున్నారు కనుక క్రియాశుద్ధి ఉంది. ఇక వింటున్నది జ్ఞానమే కనుక ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చాక అపనీతి అనేది అబ్బాపాటు ఎవడో వింట కనుక దీంతో పాటు జ్ఞానశుద్ధి ఉంది. ఎటు చెట్టుపైన ఈ జ్ఞానాన్ని పెర్మనెంట్గా భద్రపరుచుకోవాలి. ఈ 3 శుద్ధులు ఎవరిలో ఉంటే వాడు బ్రహ్మర్షి, వాడు కుమారుణ్ణి, వాడు కూతుర్ని సాక్షాత్తు బ్రహ్మ మానస పుత్రుడిలాగా గౌరవించాలి. నేనెలాగో బ్రహ్మర్షిని, ఇక నీ గురించి విన్నాను, నీలో ద్రవ్యశుద్ధి ఉంది, క్రియాశుద్ధి ఉంది, జ్ఞానశుద్ధి ఉంది, ఎందుకంటే నీ వృత్తి జంతుహింసైనా నువ్వు చేసేవి యజ్ఞం లాంటివి. ఇంకా నీవు సత్కర్మాచరణ చేయడానికే నీ జీవితాన్ని వినియోగిస్తున్నావు. జ్ఞానంలో నువ్వు చాలా గొప్పవాడు అని విన్నాం, కాబట్టి నా కుమారుడు ప్రసన్నుడికి నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. నువ్వు నీ కూతుర్ని నా కోడల్ని చేస్తానని వచ్చావే, దానికి నేనేం అభ్యంతరం పెట్టను, నేను స్వీకరిస్తాను. మీ అమ్మాయిని ముఖాముఖి అడుగు. ఎందుకనండి? పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. నా కొడుకు గీచిన గీటు దాటడం మొదటి నుంచి తండ్రి నువ్వేం చెబితే అదే అంటాడు. కానీ సహజంగా కన్యావరయతే రూపం, కన్య అంటే రూపాన్ని చూసుకుంటుంది. ఏ స్త్రీ అయినా పెళ్లి చేసుకునే ముందు తన మొగుడు కాస్తైనా బాగుంటాడా లేదా అని. మరీ బొత్తిగా దునపోతు లాంటి వాడిని చేసుకోమంటే ఏం చేసుకుంటుంది? అంచేత మా అబ్బాయి నాకు బాగుండొచ్చు, నీకు బాగుండొచ్చు, మీ అమ్మాయికి నచ్చాడో లేదో ఒక్కసారి కనుక్కో. ఇక నీ ఆవిడ్ని కూడా కనుక్కో. ఎందుకంటే అడవిలో ఉంటున్నాడు మా అబ్బాయి, సహజంగా తన కూతురికి సంబంధం చూసే ముందు ఏ తల్లైనా ఏమనుకుంటుంది? మా అల్లుడికి సంపాదనే ఉంది, ఏ ఊళ్ళో ఉంటున్నాడు, ఆర్ఆర్పేటలోనో పవర్పేటలోనో నరసింహరావుపేటలోనో శివా పుట్టువేరు పక్కనో ఎక్కడో తోట మంచి బిల్డింగ్ ఉందా లేదా, లేకపోతే ఎలాగే దిక్కుపోలేదు, అడవిలో గుడిసేసుకుని కూర్చోబెడతామట్టండి. అంబికావారి వీధిలో ఉంటే బిల్డింగ్ గొడవలేదు, ఘుమఘుమలు ఆడిపోతూ ఉంటే సువాసనలు, వేరే అగరత్తులు కొనుక్కోకర్లా, వీధిలోకి ఎడితే చాలు వెలిగించక్కర్ లేకుండా, డబ్బులు ఖర్చు లేకుండా సుఖపడిపోతున్నట్టు పక్క వాళ్ళు. కాబట్టి మీ ఆవిడ్ని కూడా కనుక్కో. నువ్వు ఎలాగో ఇష్టపడి అడగడానికి వచ్చావు కనుక నేను నేను ప్రశ్నించను. అల్లుడు హోదా మామగారికి కావాలి, మా అబ్బాయి పాండిత్యం నీకు నచ్చింది.